శరీరం నుంచి మళ్ళీ రక్త బిందువులు అసంఖ్యాకంగా నేల మీద చెంది ఈ రక్త బిందువులు పుట్టుకొచ్చారు. పర్వతం అంతా లుకలుకలాడిపోతున్న పురుగుల్లాగా పుట్టుకొచ్చేసారు. అంటే అక్కడ నేల మీద కాలు వాపడానికి వీలున్నంత స్థలం కూడా లేకుండా పుట్టుకొచ్చేసారు రాక్షసులు. ఇంతమంది రాక్షసులు ఎలాగ కొడుతూ ఉంటే రక్తం పడుతుంది, పడితే పుట్టుకొచ్చేస్తారు. ఏవేళ ఎలా చంపడం కష్టం. దేవతలు పై నుంచి కంగారు పడిపోయి ఈ జనం పెరిగిపోయి మనల్ని మింగేస్తారేమో అనవసరంగా అమ్మవారు వీళ్ళని రెచ్చగొడుతోంది అని భయపడ్డారు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది తెలుసా దుర్గాదేవి, పోయి భద్రకాళి వీణ్ణి ఇలా చంపడం కష్టం, నేల మీద నెత్తురు బొట్టు పడిందంటే వాళ్ళు ఇంకో రాక్షసుడు పుడతాడు, ఏది ఒక్కసారి నీ నాలిక మొత్తం విపరీతంగా పెంచి నేలంతా సాపేయండి. అమ్మవారు వెంటనే నాలిగలా సాపింది అనమాట, పెద్ద తివాచి పరిచినట్టుగా ఆ పర్వతం అంతా నాలిక సాపి ఈ రాక్షసులందరినీ నాలిక మీదకు దోసుకుంది. ఇప్పుడు నాలిక మీదకి రాక్షసులు రాగానే ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది, తన సోలంతో కత్తుతో వాడి పొడిచి పొడిచి పొట్టి ఒక్క రక్త పొట్టు లేకుండా రక్తం అంతా నాలిక మీద పడేలా చేసింది. నేల మీద రక్తం పొట్టు పడితేనే కొత్తవాడు పడతాడు, నాలుగు మీద పడగానే పడిన దానికి రెట్టే వాడు నాగేయడం మొదలుపెట్టింది. ఆ రక్తం పొట్లు పైకి వచ్చేలాగా నాలుగు పైకి ఎత్తగానే పడుతున్న రక్తం గొంతులోకి పోయేది. ఈ విధంగా నీ రక్తశ్చ మహీపాల రక్త బీజో భవత్తదా, రక్త బీజుడు శరీరంలో రక్తము బొట్టు లేకుండా అయిపోయింది. పేరుకి రక్త బీజుడే, బీజం కూడా లేకుండా వత్త నీరక్తుడయ్యాడు. నిర్రక్త నీరక్త అంటే ఒక్క రక్త పొట్టు లేని వాడు అయ్యాడు. శతకోటి దరిద్రాలకు అనుకోటి ఉపాయాలు అమ్మవారి దగ్గర వీడి నాటకాలు. అంచేత ఏ వరం ఇచ్చినా వాడిని సంహరించడానికి ఒక్క ఆలోచన ఏదో పాయింట్ అంటే పెట్టుకుంటుందమ్మ, ఒక ఉపాయం లేకుండా వరాలు ఇవ్వదు. ఇప్పుడు వీడి రక్తం నేల మీద పడకుండా కాళికాదేవి నాలిక మీద వీళ్ళని చేర్చి రక్తం అంతా పీల్చి ఆ తర్వాత వాడిని గుటుక్కులు మింగేసింది. పరపర పర 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 మిరపకాయ జీన వెళ్ళినట్లుగా మైసూరు పాకం మంచి కొన్ని కొంతమంది మెత్త మైసూరు పాకం చేస్తారు, కొంతమేమో గరగరలాడే మైసూరు పాకం చేస్తారు, అలా నదిలేసి పారేసి మొత్తమే చంపేస్తాడు. ఈ విధంగా రక్త బీజుడు వధ అయ్యింది. ఆపై ఆ తర్వాత నిశుంభుడు వచ్చాడు, వాణ్ణి సంహరించింది. ఆఖరణ శుంభుడు వచ్చాడు, వాడు వచ్చి ఏదో ఒక్కదాని అనుకున్నాము, ఇవి ఇంతమంది దేవతల్ని కాళీ సప్త మాతృకలు ఇంకా నవదుర్గా దేవతలు ఎంతమంది బలాన్ని ఆశ్రయించి అన్యాసాం బలమాశ్రిత్యా, ఇంతమంది అన్యుల బలమును స్వీకరించి అంటే ఇతరుల మీద ఆధారపడి యుద్ధం చేస్తున్నావు మదగర్భిత, ఇది గొప్పతనమైన అన్నట్ట. అంటే ఇంతకటి నుంచి వాడు ఎంతమంది సైన్యాన్ని పంపాడు, ఎంతమంది వీరులు పంపాడు అది ఎక్కలే. ఇప్పుడు ఏమంటాడు తన దగ్గరకు వచ్చేసరికి, నువ్వు ఒక్కదాన్ని నాతో యుద్ధానికి వస్తే జయిస్తావు, ఎంతమంది శత్రులతో రావడం గొప్ప అనుకుంటావా అన్నాడు. అప్పుడు ఆవిడేమంటో తెలుసా, ఓరి పిచ్చివాడా, ఏకైవాహం స్థితాం యత్ర, నేను ఒక్కదాన్ని కదా ఇక్కడ ఉన్నది, ద్వితీయ కా మమాపరా, నేను లేకుండా ఇంకోళ్ళు ఎవరున్నారు అక్కడ, ఇంకో ద్వితీయ శక్తి ఎక్కడ ఉంది, అందరం మేమే, చూడు ఇవన్నీ నా మాయాశక్తులు అని టక్కన అందరినీ తనలో లేనం చేసుకుంది. ఇప్పుడు ఒక్క అమ్మవారే మిగలబడింది. ఆదిశక్తి పరాశక్తి ఒక్కతే తప్ప కాళీ ఈ మాతృకులు నవదుర్గా దేవతలు అందరూ అమ్మలో లీనమైపోయారు. దేవ్యాస్త్ర తనవుతర, అమ్మవారి శరీరంలో వాళ్ళందరూ లీనమైపోయారు. ఇప్పుడు కాసుకొని నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వు నీ సైన్యంతో వచ్చి పైగా ఒంటరిగా యుద్ధం చేస్తున్నాను అంటున్నావు యుద్ధం చేయడానికి. ఘోర యుద్ధం చేశాక వాడి శిరస్సు ఖండించింది. ఈ విధంగా సుంభరి సుంభరిని సంహరించి లోక శ్రేయస్సుని ప్రసాదించింది తల్లి. అప్పుడు దేవతలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అదే నారాయణీ స్తోత్రం అంటే అనమాట. అది తెలుగులో నారాయణీ మృక్కులమ్మ అజగమ్మ ధనారాయణీ మృక్కులమ్మ అంటూ దండక రూపంలో రాశాడు మారణగారు. చాలా అత్యద్భుతమైనది, వీరుంటే అలాంటి దండకాలు చదవాలి. ఈ నారాయణీ స్తోత్రం చాలా గొప్పది, అది మామూలు నారాయణీ స్తోత్రం కాదనమాట. అందులో ఆఖరి స్తోత్రం ఉందే, నమస్తస్యై 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 నమో నమః, ఇది ఏకాదశి అధ్యాయంలో ఉండే గొప్ప స్తోత్రం. ఇది ఏం గొప్ప స్తోత్రం అండి, ఇది అమ్మవారిని ఈ చరాచర జగత్తులో ప్రతి శక్తిగాను అభివర్ణించి వర్ణించారు. వాళ్ళు ఎదురుగుండ దేవతలకి సుంభరి సుంభుల్ని చంపాక అమ్మవారు నిద్ర శక్తి మాయ దృంభణి ఇలా రకరకాల రూపంలో కనపడింది. అందుకే ఆవిడ ఏమన్నారు, యా దేవి సర్వభూతేషు,
దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః.
ఏ దేవి సమస్త ప్రాణులలో నిద్రారూపంలో ఉంటున్నదో ఆ తల్లి కొరకు నమస్కారం. మూడేసార్లు తస్యై నమః తస్యై నమః తస్యై నమః అంటే ఆ తల్లి కొరకు నమస్కారం, ఆ తల్లి కొరకు నమస్కారం, ఆ తల్లి కొరకు నమస్కారం. ఇవాళ ఆ తల్లి మన శరీరంలో నిద్రారూపంలో ఉంటే వేళకి మాత్రమే నిద్ర వస్తుంది. ఆ నిద్రపోవటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎల్లవేళలో నిద్ర రాదు, బద్ధకపు నిద్ర కాకుండా ఆరోగ్య నిద్రారూపంలో ఉంటుంది అని ఒక అర్థం. నిద్ర వల్ల ఇంద్రియాలకి తిరిగి చైతన్యం ఇస్తుంది కనుక ఆవిడ నిద్రారూపం అని పిలిచారు. దానివల్ల జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతుంది. మీరు ఎప్పుడు చూడండి, ఖచ్చితంగా రాత్రి 9 గంటలకల్లా పడుకుని లేదా కనీసం 10 గంటలకు పడుకుని తెల్లవారుజామున 5 గంటలకు లేస్తే అటువంటి వాడు అపూర్వ మేధాశక్తితో వాక్శుద్ధి కలిగి ఉంటాడు. అర్ధరాత్రి 1 గంట దాకా మెరుగుగా ఉండి పొద్దున మాత్రం లేవకుండా మధ్యాహ్నం 1 గంటకి పడుకుని మళ్ళీ సాయంత్రం దాకా పడుకుని ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటే ఏదో తెలియని విచిత్ర శక్తి పట్టుకుంటుంది. అందుకని సక్రమ నిద్రారూపంలో ఉండే తల్లి కొరకు నమస్కారము. విదేశాల్లో ఉన్నవాడు కొంచెం మినహాయింపించారు, భారతదేశంలో ఉన్నవాడికి ఇది ఎక్సెప్షన్ కాదు. కానీ ఇక్కడ ఉన్నవాడికి మాత్రం మీరు సాఫ్ట్వేర్ కదా, పేరు సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కనుక పాపం 1 గంటకైనా సరే పర్వాలేదు, 2 అయినా సరే పడుకున్నా మళ్ళీ తెల్లవారుజామున మాత్రం అసలు ఎవడానికి ప్రయత్నించండి. ఏదో మళ్ళీ పగలు 10:30 లేచిపోయి తన పెందరాడి కాసం అమ్మగడుకుని వచ్చి ఎప్పుడు కాఫీ తాగేసి మళ్ళీ పూజలు పెట్టుకోవచ్చు. ఏది ఏమైనప్పుడు సాధ్యమైనంత వరకు సాగినంత వరకు సకాల నిద్ర మంచిది. అందువల్ల నేనేం చెప్పలేదు బాబు, ఇదంతా చెప్పినంత నిద్రారూపేణ సంస్థిత అని అమ్మవారిని దేవతలు స్తోత్రం చేశారు. నేను మీడియేటర్ గా మీకు అందించాను. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏ దేవి సకల ప్రాణంలో బుద్ధి రూపంలో తెలివితేటల రూపంలో ఉన్నదో ఆ తల్లికి నమస్కారం. అందుకే ఆ పాటలుగానే మనకి తెలివితేటలు వస్తాయి. ఆ తల్లి మన శరీరంలో బుద్ధిగా శక్తిగా లక్ష్మిగా లజ్జగా ఇలా అనేక రూపములతో ఉన్న తల్లికి నమస్కారం. అంటే ఆ తల్లే సిగ్గు, ఆ తల్లే నిద్ర, ఆ తల్లే లక్ష్మి, ఆ తల్లే బుద్ధి, ఆ తల్లే శక్తి, ఇలా సమస్తం అంటే అమ్మ లేనిది చరాచర జగత్తులో ఏది లేదు. సర్వం శక్తివయం జగత్. ఈ స్తోత్రం పెరిగిన అమ్మవారు చిరునవ్వునవి, నాయనలారా ఎప్పుడు అధర్మం పెరిగినా అప్పుడు నేను ధర్మ సంస్థాపనకి తిరిగి అవతరిస్తూ ఉంటాను. కలియుగంలో సహజంగా మానవుల్ని అనుగ్రహించడానికి నేను తప్ప ఇంకెవరూ పనికిరారు. అందుకే కలియుగంలో మీరు చూశారు లేదు, అమ్మవారి అనుగ్రహం వల్లే లలితా సహస్రనామ పారాయణలు జరుగుతున్నంత ఇంకేం జరగదల. కలియుగంలో జగన్మాతృ శక్తి లేకపోతే ఏ పని చేయను, నిర్వీర్యం అయిపోతుంటాం కనుక. గట్టిగా కూర్చుంటే నడుములు నొప్పి, కింద కూర్చుంటే కాళ్ళు నొప్పి, కుర్చీలో కూర్చుంటే ఇంకో నొప్పి, ఏదో ఒక నొప్పి లేకుండా ఉంటాడు ఎవడన్నా. నాకు ఆశ్చర్యం, అలా బాసిన బట్ట వేసుకుని ఇంకా ఆయన అలా 2 గంటలు కూర్చుంటారంటే ఈయన ఆరోగ్యవంతుడు అనమాట. అమ్మవారు లోపల కూర్చునే రూపంలో ఉందన్నమాట. తిష్టారూపేణ సంస్థిత నమస్తే 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 మీరు కూర్చోగలుగుతున్నారంటే అమ్మ ఆ తిష్ట శక్తి రూపంలో ఉంటుండదు అనమాట, లేకపోతే ఉండలేదు. కలియుగంలో అలసులు, మంద బుద్ధిబలు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మంద వాక్యులు, మంచి పనులు చేయలేరు, ఓపిక ఉండదు. అందుకని కలియుగంలో వీళ్ళ చేత ఏదో ఒక పని చేయించాలంటే అమ్మవారి యొక్క దివ్యశక్తి అవసరం కనుక ఈ యుగములు అసంఖ్యాకంగా ఎక్కడికి వెళ్ళినా శ్రీమద్ లలిత సహస్రనామ పారాయణలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది అనమాట. వీలున్నంతవరకు చేయలేము, కాళ్ళకి ప్రయాణం చేస్తున్నాం, సోదికంలో ఉపయోగం ఉంది, అన్నం తిన్నావా, తెల్లారిందా, నిద్ర వచ్చిందా, వదిలి హాయిగా శ్రీమాత శ్రీ మహారాజ్యం చదువుకోండి. ఎప్పుడు వీలుంటే అప్పుడల్లా అనవసర ప్రసంగానికి తాగు ఇవ్వకుండా వీలున్నంత అవసరమైనప్పుడు ఎలా వాడతాం అది వేరే విషయం. కానీ వ్యర్థ ప్రసంగం వీలున్నంత వరకు పరిహారం చెయ్యి. సత్యాయ మిత భాషణ, మితంగా మాట్లాడితే సత్యం పొరుగుతాం, ఎక్కువగా మాట్లాడేపోతే ఏం జరుగుతుంది తెలియదు కదా. అప్పుడు వాడి మీద వాడి రాజేస్తాట, వీడి రాజేస్తాట అని ఇతరుల మీద నేరాలు చెప్పుకుంటాం. అప్పుడు అసత్యాలు పలకాలు వాడి గురించి లేనిపోయినవన్నీ. అందుకని వీరుంటే కవిత్వం లేదా ఏదో రకంగా భగవన్నామం. పూర్వకాలంలో మహాత్ముల గురించి ఒక నిర్వచనం చెప్పారండి, ఏమని చెప్పారో తెలుసా, కావ్య శాస్త్ర వినోదేషు కాలోగచ్చతి ధీమతాం. ధీమతాం అంటే బుద్ధిమంతులకి కాలం గడుస్తున్నది, బుద్ధిమంతులు కాలమును గడుపుతారు. ఎలా గడుపుతారు అంటే కావ్య శాస్త్ర వినోదేనా, కావ్యాల గురించి కాళిదాసు ఎలా రాశాడు, లేదా మనం ఏ పద్యం రాశాం, ఈ పూట కొత్త పద్యం ఏమిటి, మార్కండేయ పురాణం ఏమంటుంది, ఇంకోటి ఏమిటి, ఇలాంటి పద్యాలతో కాలక్షేపం చేస్తారు. శాస్త్రాల గురించి చర్చ చేస్తారు. పవిత్ర వస్తువులతో కథలతో హాయిగా కాలం గడుపుతారు. ఇది ఉత్తముల లక్షణం. ఇంకా మూర్ఖులు కూడా కాలం గడుపుతారుగా, కాలం ఎలాగైనా గడుస్తుంది. వ్యసనేనదు మూర్ఖాణాం నిద్రయా కలయేనచ. మూర్ఖులకి కాలం గడుస్తుంది కానీ వ్యసనములతో గడుస్తుంది. తాగి తందనాలాడి తిరిగి సాయంకాలం దాకా ఏవో రకరకాల ఆ పాటలు పాడుతాం ఈ పాటలు పాడుతాం అని దరిద్ర పాటల కార్యక్రమాలు లేదా చండాలమైన డిస్కో డాన్సులు, ఇక రాత్రి వేసాక హోహోహో అని అరవడాలు, పిశాచాలు పెట్టినట్టుగా జుట్లు విరబోసుకుని వాళ్ళతో వీళ్ళు వీళ్ళతో వాడు భయంకరమైన వ్రతలు చేయడం, ఇవన్నీ వ్యసనములు అనమాట. ఈ వ్యసనములతోటి నిద్రయా గాఢంగా నిద్రపోవడం. వ్యసనం అయిపోయి నిద్రపోవాలిగా, అయ్యే రాత్రి 1 గంటలు ఇంటికి తేరడం, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట దాకా నిద్రపోవడం. ఈ నిద్ర లేనప్పుడు వ్యసనములు లేనప్పుడు ఏం చేస్తారు? కలహేనచ ఇక తగాద, వాడి మీద వీడు వీడి మీద వాడు మెయిల్స్ కొట్టుకోవడం, ఫేస్బుక్ లో యుద్ధం చేయడం, ముఖాముఖి కొట్టుకోవడం. ఇక భీకర యుద్ధాలు ఒక రకంగా కాదు, అన్ని రకాల యుద్ధాలు. రటనా పార్టీ నాది, నీ పార్టీ నీది. నేను చెప్పలా, ఏనాడో చెప్పాను ఈ శ్లోకంలో. వ్యసనములతో నిద్రతో కలహముతో మూర్ఖులు కాలం గడుపుతారు. కాపీ శాస్త్ర వినోదంతో ఉత్తములు కాలం గడుపుతారు. అది అంటే గొప్ప గొప్ప సంస్థలను పేరెట్టి ఎంతసేపు టిక్ టిక్ పాటలు పాడుకోవడానికి, దానికి పనికి మనకు ఊరిపోవడానికి. పురాణములు అత్యద్భుతమైన గ్రంథాలు, మంత్రశాస్త్రాలు, వీటన్నిటినీ ప్రచారం చేస్తే అవి సంస్థలు అంటే ఎదురు పరిగమాల సంస్థలు. కొన్ని లక్ష్యం అంటే ఉపయోగం ఉంది ఏ రకంగా చూసినా. అందుకే ఈ మిల్పిటాసులో ఈ ఆలయం అత్యంత పవిత్రమైన ఆలయం. ఇది భూలోకంలో వైకుంఠం అని చెబుతున్నాను నేను. అందుకే ఇక్కడ దొరుకుతున్న పురాణాలు, ఇక్కడ దొరుకుతున్న సంఖ్యాత విశేషాలు ఎక్కడ దొరుకుతున్నాయండి? నిజంగా ఎక్కడ మళ్ళీ హడావుడు ఉండదు, సంభ్రమం ఉండదు, ప్రశాంతంగా దొరుకుతున్నాయి. సంస్థ అంటే ఈ ఆర్షధర్మాన్ని నిజంగా నిలబెట్టాలి. మహాత్ములైన పండితులు ఉపాసకులు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించకపోతే నీవు ఎంత సంపాదిస్తేనేమిటి, ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కితేనే, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నీవు చివరికి వెళ్లేటప్పుడు దుర్మరణం పాల్గొతావని శాస్త్రం చెబుతున్నది అన్నమాట. అందువల్ల సమస్త జీవులను ఎప్పటికప్పుడు రక్షించే పరాశక్తి ఆదిశక్తి జగన్మాత్ర అమేయ శక్తి అని ఆవిడ చెప్పింది. కలియుగంలో ముఖ్యంగా నన్ను తలుచుకున్న వాళ్ళని ఆ క్షణమే వచ్చి నేను రక్షిస్తూ ఉంటాను. యదా యదా ధర్మహాని, ఎప్పుడెప్పుడు ధర్మహాని జరిగితే అప్పుడు నేను వచ్చి రక్షిస్తూ ఉంటాను. ద్వాపర యుగంలో వింధ్యాచల నివాసిని, నేను మళ్ళీ వింధ్యాచలం మీద ప్రత్యక్షమై వింధ్యాచల నివాసిని అనే పేరుతోటి యశోదా గర్భ సంభవ తతస్థౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసిని. ఈ సుంభని సుంభులు ఇప్పుడు నా చేతిలో తెచ్చారు. వీళ్ళు అంత తేలిగ్గా చావరు. మళ్ళీ వీళ్ళు కంసుడి దగ్గర అనుయాయులుగా చేరతారు. కంసుడి దగ్గర ఈ సుంభని సుంభులు చేరి హంసటి భగులు అనే పేరుతోటి వీళ్ళు భూలోకాన్ని అల్లకల్లోలం చేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తాను నేను. యశోద గర్భ సంభవ, యశోద కడుపున యోగమాయగా పుడతాను. పుట్టి పుట్టగానే ఆకాశంలో ఎగిరిపోయి అక్కడి నుంచే ఆ హంసటి భగుల్ని తప్పడానికి శ్రీకృష్ణుడి శరీరాన్ని ఆవహిస్తాను. తద్వారా నా మాయాశక్తితో మళ్లీ వాళ్ళని చంపుతాను. అంటే ద్వాపర యుగంలో యశోద కడుపున పుట్టిన యోగమాయ నేనే అని ముందే చెప్పేసింది. ఏనాడో చెప్పింది ఆవిడ. ఇంకా పుట్టకుండా అవతారం. ఇంకో గొప్ప మాట చెప్పింది. ఒకప్పుడు దుర్గముడు అని ఒక రాక్షసుడు పుడతాడు. ఆ సమయంలో శతాక్షి మాం, నన్ను శతాక్షి అని లోకం పిలుస్తుంది. అప్పుడే నన్ను శాకంభరి ఇది చే విఖ్యాత. అందులో ఉండి చూడండి కావాలంటే అమ్మవారు స్వయంగా చెప్పుకుంది, నాయనలారా మీకు ఒక రహస్యం చెబుతున్నాను వినండి, నాకు అష్టమి చతుర్దశి నవమి ఈ మూడు బాగా ఇష్టం. అష్టం చతుర్దశ్యాం నవమ్యాం చైక చేతసః యే భక్త్యా శృణ్వంతి మమ వాహాత్మ్యముత్తమం న కశ్చిత్ దుష్కృతోత్థా చ. నాయన దేవతలారా, అష్టమి చతుర్దశి నవమి ఈ మూడు నాకు బాగా ఇష్టమైన తిథులు. ఎవరైనా భక్తితో నా చరిత్రని అష్టమి నాడు నవమి నాడు చతుర్దశి నాడు పారాయణ చేసినా లేక ఇలా శ్రద్ధగా విన్నా నేను వారిని వెంటనే అనుగ్రహిస్తాను. వారికి ఎన్ని ఆపదలున్నా తొలగిపోతాయి, అసలు వాడు చేసిన సకల పాపాలు తొలగిపోతాయి. వారికి ఇష్టలకు దూరంగా వెళ్లే దౌర్భాగ్య స్థితి రాదు. అనగా ప్రేమించిన వాళ్ళంతా దగ్గరగా ఉంటారు. ఓ భార్యాభర్తలిద్దరూ అష్టమి నాడికి పారాయణ చేశారనుకోండి, ఇంకెప్పుడు వాళ్ళు దూరంగా ఉండరు అనమాట. అది ఇష్ట వియోజనం లేకుండా ఉండడం అంటే. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. ఇద్దరు అమెరికాలో ఉద్యోగం చేస్తారు, లేకపోతే అమెరికాలో భార్య ఆఫ్రికాలో భర్త ఉంటారు. అందుకని ఇది కలిసి పారాయణ చేస్తే ఇద్దరు హాయిలో ఒకే చోట ఒకే కంపెనీలో పెట్టి ఎదురెదురు సీట్ లో కూర్చుని ఉద్యోగం చేస్తే ఇంక చెప్పేస్తారు కంప్యూటర్ మధ్యలో అలా చూసుకుంటూ వాడు ఉద్యోగం చేస్తారు. అదనమాట రచయివ ఇష్ట నియోజనం అంటే దుష్కృతాల నుంచి బయటపడటమే కాదు ఆపదలు తొలగడమే కాదు కలిసి ఉండాలంటే దానికి ఎంతకంటే సులభ ఉపాయం మరొకటి లేదు. మీరు ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి అనమాట. 365 రోజులు భర్తగా తెరవడకుండా పోతే ఏం ఉద్యోగం అండి, డబ్బు అంటే వస్తుంది కానీ తర్వాత జబ్బు కూడా రావట్లా. అందుకని మనుషులు కలిసి ఉండాలంటే సుఖంగా ఒకే చోట ఉండాలనుకున్నవాడు పూర్వకాలంలో అష్టమి నవమి చతుర్దశులలో ఈ కథని పారాయణ చేసి శ్రద్ధగా వినేవారు అనమాట. అంత ఇష్టం. అందుకే మంత్రోపదేశాలకి వాటికి ఇప్పటికి కూడా అష్టమి నాడు చేయమని చెప్పారు. ఇప్పుడు అష్టాహం ఎందుకైందో మీరు అర్థమైతే 8 సంఖ్య అంటే అమ్మకి ఇష్టం. అందుకే 7 రోజుల్లో పూర్తి చేయకుండా 8వ రోజు కూడా ఇవాళ పురాణం జరిగేలా ఒక రోజు ఎక్స్టెన్షన్ వచ్చింది. ఆ అష్ట సంఖ్య అంటే అంత ఇష్టం అనమాట. భూతాష్టమి పర్వ దినాలకి చెప్పేకర అంటే కృష్ణపక్షంలో అయితే ఇక అమ్మవారికి మరింత ప్రీతి. ఒకప్పుడు హిరణ్యాక్షుడి కొడుకు పేరు రురుడు, ఆ రురుడు కొడుకు పేరు దుర్గముడు, అంటే హిరణ్యాక్షుడికి మరవడు వాడు. ఈ దుర్గముడు అనేవాడు కఠోరంగా బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరకు కావాలి కోరుకోమంటే ఈ లోకంలో గాయత్రీ మంత్రం చేసే వాళ్ళందరూ గాయత్రి మర్చిపోవాలి, సంధ్యావందనం మర్చిపోవాలి, వేదాలు చదువుకున్న వాళ్ళంతా వేదాలు మర్చిపోవాలి అన్నాడు. ఎందుకంటే అసలు అసలు తర్వాత చెబుతా బ్రహ్మ తథాస్తు అన్నాడు. దాంతో ఏమైపోయింది, ఈ బిల్పిటాసులో కూర్చుని రోజు వేద పారాయణ చేసి హరిశాస్త్రి గారు లేకపోతే శ్రీచరణ్ లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అందరూ వేదాలు మర్చిపోయారు, గాయత్రి మర్చిపోయారు, సంధ్యావందనం మర్చిపోయారు, అందరూ వేదాలు మర్చిపోవడంతో ఇక యజ్ఞాలు ఆగిపోయాయి. వేదమంత్రాలు ఉంటేనే యజ్ఞం జరుగుతుంది, యజ్ఞం జరిగితేనే ఇంద్రుడికి బలం వస్తుంది, ఇంద్రుడికి యజ్ఞం ఆహారం యజ్ఞ ద్రవ్యం దేవతలకి, అప్పుడు వాళ్ళు వర్షం కురిపిస్తారు, వర్షం కురిపిస్తే భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, మనకి ఇంత తిండి ఉంటుంది. యజ్ఞములు ఆగిపోవడంతో మొత్తం కరువు వచ్చి పడిపోయింది. అసలు బ్రాహ్మణులు అందరూ ఇదేమిటి, ఇదేది మనం గాయత్రి మర్చిపోయాం, సంధ్యావందనం ఎలా చేయాలి, ఆచర్యాన్నం కూడా రావటం లేదు, తడబడిపోయింది నాలుక, లోక అల్లకల్లోలం అయిపోయింది, భ్రష్టులైపోయారు దేవతలు నరులు సకల లోక జాతుల వాళ్ళు కూడా. అప్పుడు దేవతలు చిక్కిపోయి స్కెలిటన్ సస్థిమజ్జనాలైపోయి కిమిదం తోచుహు ఇదేమిటి ఇదేమిటి అన్నారు. చివరికి ఏం చేయాలో అర్థం కాక బృహస్పతిని అడిగారట. బృహస్పతి అన్నాడు, నేను వేదం మర్చిపోయాను, వేదం మర్చిపోవటం వల్ల వేదన పాలైపోయాను, ఇక నేను ఏమీ చేయలేను అన్నాడు. అప్పుడు అందరూ కలిసి ఇక ఇలా కాదు, కష్టం వచ్చినప్పుడు రక్షిస్తానంది అమ్మ అని అందరూ కలిసి వింధ్య పర్వతం దగ్గరికి వెళ్లారు. అక్కడ వెళ్లి అమ్మని భక్తి శ్రద్ధలతో జగదంబ రక్షిస్తూ బాబోయ్ తిండి లేక అల్లాడిపోతున్నాం, అస్థిపంజరాలం అయిపోయాం, మరణానికి సిద్ధంగా ఉన్నాం, కరుణించు తల్లి అన్నారు. అప్పుడు అమ్మవారు వారి స్తోత్రాలు అంగీకరించి అక్కడ సింహవాహనం మీద ప్రత్యక్షమై చూస్తూ ఉండగా వేలాది నేత్రాలతో వాళ్ళని కరుణించి తన శరీరం నుంచి రకరకాల ఆహార పదాలు సృష్టించింది. శాకములు అంటే కూరలు, రకరకాల శాకములన్నిటినీ సృష్టించి బూడిద గుమ్మడికాయ కూర ఈ మధ్యన మందంలో పెట్టారండి, అందుకని గుర్తొచ్చింది. ఇంకా వైసురపాకం దద్దోజనం కట్టుపొంగలి పులిహార ఒకటి ఒకటి రకరకాల పిండి వంటలతో ఓ రకరకాల షడ్రసీ సామగ్రి రుచివత్ పదార్థాలు సృష్టించి అందరికీ ముందు విందు భోజనం పెట్టేసింది. ఈ ఋషులు ఈ మానవులు దేవతలు అందరూ కడుపు నిండా తిని సంతోషపడిపోయారు. అప్పటి నుంచి అమ్మవారిని శాకంభరి నిజ విఖ్యాత అది అనమాట దుర్గా సప్తీతిలో చెప్పేది. శాకంభరి వత్తాలి, శాకాన్ అంటే శాకములతో, కుక్షిం కడుపును, భరతి ఇది శాకంభరి నింపుతున్నది కనుక శాకంభరి. ఈ మాట ఎందుకు రొక్కుతున్నానంటే చచ్చిపోతున్నా ఈ మధ్య అనకూడదు ఈ భాష రాని వాడితోటి. శాకాంబరి అని పెడతాడు వాడు, అది ఒట్టి బండబూతు. ఈ చరాచర జగత్తులో ఏ పురాణంలోనూ ఈ శాకాంబరి అనేది ఉండదు. శాకంభరి అన్నమాట కుక్షింభరి శాకంభరి అనే పేర్లు అమ్మవారికి చాలా ప్రసిద్ధి. కడుపును నింపుతున్నది కనుక కుక్షింభరి, కూరలతో నింపుతున్నది కనుక శాకంభరి ఆహార పదార్థాలతో. ఈ శాకంభరి అనే పేరుతో అమ్మ ఆ క్షణమే ప్రసిద్ధికి ఎక్కింది. అందరినీ నాయన కడుపు నిండిందా అంటే కడుపు నిండిందమ్మా, కానీ ఇవాళ నువ్వు అన్నం పెట్టావు, మళ్లీ రేపొద్దున మాకు ఇదే స్థితి వస్తుంది, వేదములను మేము ఎందుకు మర్చిపోయాము అంటే రురువు యొక్క కొడుకు అంటే హిరణ్యాక్షుడి కొడుకు రురువు, రురువు కొడుకు దుర్గముడు, వాడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఈ సృష్టి అంతా వేదముల మీద ఆధారపడి ఉంది. వేద మంత్రములు బ్రాహ్మణుల దగ్గర, ఋషుల దగ్గర, దేవతల దగ్గర ఉండడం వల్ల వాళ్ళు యజ్ఞాలు చేయగలుగుతున్నారు. యజ్ఞముల వల్ల దేవతలకు ఆహారం అందుతోంది. అప్పుడు దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. వర్షం కురిస్తే భూమి సత్యశ్యామలం అవుతుంది అన్నమాట. ముఖము చేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింపవానగురియు వానగురియ కసవు వసుమతి గర్రగును కసవు మేసి ధేనుగణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు. ఇంద్రుడు సంతోషిస్తే అతని కడుపు నిండితే వర్షం కురిపిస్తాడు. వర్షం కురిస్తే భూమి మీద నదులన్నీ ప్రవహిస్తూ ఉంటాయి, చెరువులు నిండుతాయి. ఈ నీటితోటి జగత్తంతా పంటలు పండించుకుని సుఖంగా బతుకుతారు, పశువులు బాగుంటాయి. ఈ విధంగా ఆవులు బ్రతుకుతాయి, మనుషులు బ్రతుకుతారు, పాడి ఉంటుంది, పంట ఉంటుంది. మళ్లీ ఈ పాడిలో కొంత నీటిని ఉపయోగించి వేద మంత్రపూర్వకంగా యజ్ఞాలు చేస్తే దేవతలు సంతృప్తి పొందుతారు. ఈ విధంగా పరస్పరం భావయంతి, ఒకరినొకరు పోషించుకుంటున్నారు దేవ మానవులు. అందుకని వాడు ఏం చేశాడు, మానవుల్ని దేవతల్ని నాశనం చేయడానికి బ్రహ్మదేవ వేద మంత్రాలు అందరూ మర్చిపోవాలని కోరాడు. దాంతో బ్రహ్మ వరం ఇవ్వడంతో మీరందరూ వేదాలు మర్చిపోయారు. ఆ వేదాలు లేక యజ్ఞాలు లేక ఇటు దేవతలు మీరు అందరూ నాశనం అయిపోయారు. ఈ నాశనానికి మూల కారణం, వేదనకి మూల కారణం వేదములు లేకపోవడమే. వాడు బతుకున్నంత వరకు మీకు వేదాలు రావు అనగానే తల్లి వాడిని చంపమన్నారు. అనేక నేత్రాలతో వాళ్ళందరినీ ప్రేమగా చూచి అప్పటి నుంచి అమ్మవారు శతాక్షి అని పిలువబడింది అన్నమాట. శతాక్షి అంటే అనేక నేత్రములు కలిగినది అని అర్థం. శత అంటే వంద కాదు సుమా, శత సహస్రాదులకి సమూహం అని అర్థం సంస్కృతంలో అనమాట. అందుకే గోశతం అంటే గోవుల యొక్క గుంపు, ఏ గ్రూప్ ఆఫ్ కౌస్ అని అర్థం అనమాట. అందువల్ల అమ్మ అనేక నేత్రాలతో వాళ్ళని అనుగ్రహించి ఒక్కసారి హుంకరించింది. దేవతలు జయహో మాత అన్నారు. ఈ శబ్దానికి దుర్గముడు కంగారు పడి ఈ మధ్యకాలంలో దేవతలు బక్క చిక్కిపోయారు, డొక్కలుండిపోయి ఉన్నాయి, పక్కలు బయటపడ్డాయి, ఎముకలు తప్ప ఏమీ లేదు, వీళ్ళు ఎంత సింహనాదం ఎలా చేశారు చూడండి అని దూతలు పంపాడు. వాడు చూసి అడిగిపోయి వచ్చి ఒక మహాసౌందర్యవతి సింహవాహనం మీద ప్రత్యక్షమయ్యింది. ఆవిడ చూచి దేవతలంతా ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. పైగా మహారాజా వాళ్ళందరికీ కడుపు నిండా హాయిగా భోజనం పెడుతుంది, బిల్పిటాస్తులో పెట్టిన ప్రసాదం ఇంత బాక్సులతో జనాలు పట్టుకెళ్ళినట్టుగా ఆవిడ దగ్గర నుంచి పట్టుకుపోతున్నారు ప్రసాదాలు అందరూ అనగానే వెంటనే వీడు ఘోర యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో దుర్గముణ్ణి చంపింది. అది దుర్గమాసుర సంహత్వాత్తు దేవి దుర్గేది కథ్యతే. దుర్గముణ్ణి చంపటం వల్ల అమ్మ అప్పటి నుంచి దుర్గా అని పిలువబడింది. వాడు చావగానే వాడికి ఇచ్చిన వరం పోయింది కనుక తిరిగి యథాప్రకారంగా ఋషులకి దేవతలకి అందరికి వేద మంత్రాలు వచ్చాయి. అందుకే మీరందరూ కాస్త సంధ్యావందనాలు వేదాలు ఇక్కడ వింటున్నారు. లేకపోతే వినేది ఉండదు, మనం కూడా వాళ్ళ లిస్టులో చేరిపోయేవాడు. వాడు ఆ విధంగా సంహరింపబడ్డాడు. నాయన అప్పుడు నేను దుర్గా అని పిలువబడ్డాను. ఇక తర్వాత కొంతకాలం భూలోకంలో అరుణుడు అనేవాడు వస్తాడు, వాడిని చంపడానికి బ్రాహ్మణి అనే రూపంలో వస్తాను నేను, అప్పుడు భ్రమరాంబ అంటారు. మరొకప్పుడు ఈ జగత్తంతా కరువు కాటకాలతో నిండిపోతుంది, అప్పుడు నేను భయంకర రూపం ధరించి ఈ కరువుని వ్యాపింపచేస్తున్న రోగాల్ని మిగుతాను. భీమాదేవి విఖ్యాత, అప్పుడు నన్ను భీమాదేవి అని పిలుస్తారు అని నా అవతారాలన్నీ మీకు చెబుతున్నానని వారికి చెప్పి ఆ తల్లి ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుగ్రహిస్తానని అదృశ్యం అయిపోయింది. ఇది నాయన మహాచరిత్ర. అది మేధసుడు లేక సుమేధుడనే ఋషి, మేధావి అనే ఋషి, సురధుడికి సమాధి అనే వైశ్యుడికి అమ్మవారి చరిత్ర అంతా చెప్పాడు. ఇప్పుడు మీరు వ్యామోహంలో పడ్డానికి ఆ మహామాయ మూల కారణం. ఇప్పుడు ఆ మాయ పోయి మీరు అనుకున్న కోరికలు తెచ్చుకోవడానికి అమ్మని ఉపాసించండి అని నవార్ణ బీజాన్ని ఇచ్చాడు. అమ్మవారి మంత్రం అద్భుతమైనదన్నమాట. బీజాక్షరములు ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించగనక చాముండాయి విచ్చి అని పూర్తవుతుంది ఆ మంత్రం. ఆ అపూర్వ మంత్రాన్ని అంగన్యాసకరన్యాసాదులతో పాటు ఇచ్చాడు. న్యాసహీనంగా దుర్గా సప్తశతిని ఈ మంత్రం లేకుండా చేస్తే వాడు కొన్ని సందర్భాల్లో దరిద్రుడు అవుతాడు అని కూడా ఉంది. అందుకే చెప్పాక ఈ పరంపర తెలియాలి. తెలియకుండా పిచ్చి పిచ్చిగా పారాయణ చేయకూడదు. కథ కోసం చదవడం వేరు, కోరికల కోసం పారాయణ చేయడం వేరు. ఇప్పుడు ఈ సురధుడు సమాధి ఆయన దగ్గర సంపూర్ణంగా విధానం తెలుసుకుని అమ్మవారిని అపూర్వంగా ఉపాసించారు. మీకు దేవీ భాగవతంలో పంచమస్కంధంలో అమ్మవారు అంత తేలిక ప్రత్యక్షం కాకపోతే హోమగుండం పెట్టుకుని శరీరం యొక్క మాంసాన్ని కోసి రక్తం మాంసం అందులో గ్రహించారట మంత్రపూర్వకంగా, నవారణ మంత్రపూర్వకంగా. చూడండి దేవీ భాగవతం పంచమస్కందంలో సురధుడి కథలో ఆశ్చర్యకరంగా రాశారు అక్కడ. అంటే అమ్మని మేము నమ్మాము, అమ్మ ప్రత్యక్షం అవ్వకపోతే ఈ శరీరం దండగా ఈ రక్త మాంసాలన్నీ అమ్మవే అని యజ్ఞగుండంలో నెయ్యి బదులుగా రక్త మాంసాలు కూడా వాడు గ్రహించాడు. అప్పుడు అమ్మవారు వారికి ప్రత్యక్షంగా ఏం వరం కావాలో కోరుకోమంటే, ముందు వైశ్యుడు అన్నాడు, ఇంతో పూర్వం నాకు కోరికలు ఉన్నాయమ్మా, ఇప్పుడు కోరికలు పోయాయి, నాకు నీవు కైవల్యం తప్ప ఏమి వద్దన్నాడు. తథాస్తు, నీకు కైవల్యం ఇస్తున్నాను అని ఇప్పుడు రాజుగారికి తెలిసి తిరిగి, సురథ నీ కోరిక ఏమిటండి? నా కోరిక ఏమిటి? నా రాజ్యం నాకు తిరిగి రావాలి, నా కళ్ళాము, నా బిడ్డలు, నా కోసం నాకు తిరిగి వాపసు రావాలమ్మా, వచ్చే జన్మలో భ్రష్టత్వం లేని సామ్రాజ్యం కావాలన్నాడు. ఇప్పుడు శత్రువులు నన్ను యుద్ధరంగం నుంచి గెంటేశారు, నేను ఏకాకిగా గుర్రం ఎక్కి అడవికి పోయాను, ఈ స్థితి వచ్చే జన్మలో రాకూడదు అనగాని, తథాస్తు నువ్వు ఈ శరీరంతో మహైశ్వర్యం పొందుతావు, నీ శత్రువులంతా ఓడిపోతారు, నీ మంత్రులు నీకు తిరిగి రాజ్యం అప్పగిస్తారు, హాయిగా పరిపాలిస్తావు. శరీరం విడిచిపెట్టాక నువ్వు సూర్యుడిలో ప్రవేశించి సూర్యుడి పత్రి ఛాయాదేవి ద్వారా సావర్ణి అనే పేరుతో మరుగుగా పుడతావు. అప్పుడు పుట్టి రాబోయే కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. బలిచక్రవర్తి ఇంద్రుడు అయ్యేటప్పుడు నువ్వు సూర్య సావర్ణి అనే పేరుతో మరువు పోయి అఖండంగా 43,20,000 కాలం ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తావు అని వరం ఇచ్చింది. అదిగో ఆనాడు అమ్మ దగ్గర వరం పొందిన ఆ సురథ మహారాజు గారు వెంటనే ఆ వరప్రభావంతో శత్రువుని జయించి మంత్రులు అతనికి పట్టాభిషేకం చేయగా హాయిగా పరిపాలన చేసి శరీరం విడిచిపెట్టగానే మార్తాండ బింబంలో సూర్యబింబంలో ఇతర ఆత్మ ప్రవేశించింది. సూర్యుడి ద్వారా నిన్న చెప్పుకున్నాం కదా మనం వైభవసోమరు కథలో, సూర్యుడు రెండవ భార్య ఛాయాదేవి గర్భంలో ప్రవేశించి ఛాయాదేవికి మొదటి కొడుకుగా పుట్టాడు. ఆయన ఇప్పుడు సూర్యబింబంలో సూర్య సావర్ణి అనే పేరుతో ఉన్నాడు. భవిష్యత్తులో ఈ యుగం అయిపోయాక రాబోయే కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడయ్యే కాలంలో ఈయన సూర్య సావర్ణి అనే పేరుతో మళ్ళీ అప్పుడు మనకు మరువు అవుతాడు. అప్పుడు మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరి అన్నట్టుగా సూర్య సావర్ణి మన్వంతరి అని సంకల్పం చెప్పుకుంటాం. అందుకే చిట్ట చివరన సావర్ణిర్మనుర్భవిత ఓం క్లీం అనే ఒక బీజం సప్తశతిలో చిట్ట చివర చెబుతారు. సావర్ణి అనే పేరుతో ఇతడు మరువు అవుతాడు. మరువు అవ్వాలంటే అది కోరిక కదా, కోరికకి కామము అని పేరు. కామం కూడా ఉచ్చమైన గొప్ప కామం అయితే కామరాజము అని పేరు. అందుకే క్లీం అంటే కామరాజ బీజము అన్నమాట. అటువంటి మంత్రరాజంతో ఈ సప్తశతి పూర్తవుతుంది. ఇంక తర్వాత రౌచ్యం, భక్తుడు, మనువులు, అవేక్షితుడు, కరంధముడు, వైశాలి, ఎన్ని కథలు, మరుత్తర చరిత్ర, మార్కండేయ పురాణం అంటే సామాన్య అపూర్వమైన కథలు. అందుకే ప్రారంభంలో నూతన కథా విస్తారత యోగ్యమై చండాహోత్కరహారియై పరమ విజ్ఞానాశ్రయం వైన మార్కండేయాఖ్య పురాణ ధర్మము వినన్ కౌతూహలం వయ్యడిన్ అంటాడు వారణ. అంత గొప్ప కథ. అటువంటి దానిని అమ్మ సంకల్పం ఇందాక మీకు చెప్పాగా, అష్టమి అంటే అమ్మకి ఇష్టమని, అందుకని అష్టాహ రూపంలో పూర్తించుకున్నది. పరమ పూజ్యులైన వేదస్వరూపులై మిమ్మల్ని అనుగ్రహించడానికి ఆనాడు పూర్వకాలంలో కపిలుడు వచ్చినట్టుగా మారేపూరి వెంకటశాస్త్రి గారు ఇక్కడికి వచ్చారు. కపిల మహర్షి కాలిపోయిగా పిలువబడింది. ఈ కాలిపోయిన అసలు కూడా కపిలుడు. ఆ కపిలుడు కలియుగంలో వెళ్ళి అలా కనబడకుండా శాస్త్రి గారి రూపంలో వచ్చి ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణం చేయించుకున్నారు. ఎటు ఉంటే నాగోటోళ్ళు వచ్చి పురాణం చెబుతారు, మీరు ధర్మ సంస్థాపన చేయగలుగుతారు. ఈ అపూర్వమైన భాగ్యం ఇచ్చినందుకు ఆయనకి, శ్రద్ధగా కథలు విన్నందుకు మీకు, చెప్పినందుకు నాకు ధన్యవాదాలు. నేనే ఇచ్చుకుంటాను.
నమస్కారం అండి. నిన్న మనం చెప్పుకున్నాం, ఇవాళ మన గురుగారు శాస్త్రి గారు ప్రణవపీఠం వాళ్ళ వెబ్సైట్ని ఆయన